హలో, కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చతమతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు చెలసాని వెంకటరామారావు విరచిత అంశం భగవద్గీత అశాస్త్రీయ భావన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి, భగవద్గీత అశాస్త్రీయ భావన. ఇక వినండి. యవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవ్వనియందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుండెవడు సర్వము తానైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. సర్వేశ్వరుని మూలతత్వాన్ని బమ్మెర పోతన గజరాజు నోట నుండి గజేంద్ర మోక్షం ఘట్టంలో పలికించాడు. ఎవ్వని చేత ఈ జగమంతా సృష్టించబడిందో, ఎవ్వనిలో ఈ జగమంతా లీనమై ఉందో, ఎవ్వని చేత నాశనం చేయబడుతుందో, ఈ సృష్టికి మూల కారణం ఎవడో ఆ ఈశ్వరుని నేను శరణం కోరుతున్నాను అని దీని భావం. జగత్తు అంతా బ్రహ్మలోంచి జన్మిస్తుందని, బ్రహ్మం అంటే మార్పు లేనిదని, తాను తానుగా ఉంటూనే తన నుండి ఈ జగత్తు సృష్టించబడిందని, అంటే బ్రహ్మ తన నుండి తానే ఈ జగత్తును సృష్టిస్తున్నాడని భారతీయ వేదాంతం చెబుతున్నది. మనిషి బ్రహ్మజ్ఞాని కావాలని, బ్రహ్మజ్ఞాని అయిన మనిషికి పునర్జన్మ లేదని, అంటే బ్రహ్మను చేరిన వానికి ఇక జన్మంటూ ఉండదని, అతడు జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విముక్తుడవుతాడని కూడా మన వేదాంతాలు చెబుతున్నాయి. ఇది భావవాదంకు పునాది. ఉపనిషత్తులలో భావవాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అస్తిత్వంలో ఉన్న ప్రతిదీ దేని నుండి పుట్టిందో, దేనితో జీవిస్తుందో, చనిపోయిన తర్వాత దేనిని చేరుకుంటుందో, అటువంటి బ్రహ్మయే అంతిమ వాస్తవికత, అంతిమ జ్ఞానం. ఈ బ్రహ్మమే ఈ విశ్వానికి పునాది. మనిషి ఆత్మ బ్రహ్మము ఒకటే అని మన వేదాంతం చెప్పింది. ఇది పునాదిగా భావవాద సిద్ధాంతాన్ని భారతీయ తత్వవేత్తలు సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో మానవుని మస్తిష్కంలో ఆలోచన ప్రారంభమైనప్పటి నుండి మన కంటికి కనిపించే పాదార్థిక ప్రపంచానికి ఆత్మిక ప్రపంచానికి మధ్య గల సంబంధం ఏమిటి అనే ప్రశ్న ఉదయించింది. దీనికి సంబంధించిన చర్చనే తత్వశాస్త్రం అన్నారు. మన చుట్టూ ఉన్న పదార్థ సంజాతమైన సముద్రాలు, నదులు, సరస్సులు, భూమి, కొండలు, గుట్టలు, చెట్లు, గ్రహాలు, నక్షత్రాలు, జంతు జీవజాలం, సమస్త వస్తు సముదాయం, వీటితో పాటు మానవ జీవితంలోని అనేక సామాజిక అంశాలు, వాటిలోని వైరుధ్యాలు, సంఘ నియమాలు, వాటి ఉనికి, అందుకు కారణమైన చలన సూత్రాలు, చోదక శక్తులు ఏవి అనే విషయాలను తత్వశాస్త్రం చర్చిస్తుంది. తత్వశాస్త్రం అభివృద్ధి చెందుతున్న దశలో విశ్వాన్ని, దాని అంతిమ సత్యాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఈ సకల చరాచర ప్రపంచానికి ఆవల, దానికి అతీతంగా ఏమైనా ఉందా అంటే అది ప్రధానమా లేక ఈ విశ్వం ప్రధానమా అనే చర్చ వచ్చింది. పదార్థమా చైతన్యమా, ఏది ప్రాథమికం అనే విషయంలో తత్వవేత్తలు రెండుగా విడిపోయారు. చైతన్యం ప్రాథమికం అని భావించిన వారు భావవాదులుగా, పదార్థం ప్రాథమికం అని ఆ ప్రాథమిక తత్వాన్ని ఆమోదించిన వారు భౌతికవాదులుగా గుర్తింపబడ్డారు. తత్వశాస్త్రం పుట్టినప్పటి నుండి భావ భౌతికవాదాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. భావవాదాన్ని విశేషంగా ప్రచారం చేసింది భగవద్గీత. ప్రపంచ తాత్విక వాంగ్మయంలో భగవద్గీత ఒక విశిష్టమైన గ్రంథం. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల తర్వాత భగవద్గీత అంత ప్రాచుర్యాన్ని పొందింది. ఉపనిషత్తులు ప్రాచీనమైనవి. వాటి సారాన్ని వడకట్టి ఉత్తరమీమాంస అనే బ్రహ్మసూత్రాలు వచ్చాయి. ఈ రెంటి సారాన్ని గ్రహించి మహాభారతంలో అంతర్భాగంగా భగవద్గీత ఉద్భవించింది. కురుపాండవ యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునునకు బోధించిన తత్వజ్ఞానమే భగవద్గీత. దానిలో 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీత జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగాలను ప్రచారం చేసింది. వర్ణ వ్యవస్థ భగవద్గీతకు ప్రాణం. ఇది సమాజాన్ని వర్ణం పేరుతో విభజించింది. చాతుర్వర్ణ వ్యవస్థను ప్రతిపాదించి మనుషుల మధ్య అనైక్యతను సృష్టించింది. సృష్టిలో పుట్టుకరీత్యా కొందరు గొప్పవారు, కొందరు నీచులుగా జన్మిస్తారని భగవద్గీత ప్రచారం చేసింది. పూర్వజన్మ సుకృతం వల్ల గుణాన్ని బట్టి కర్మను బట్టి వర్ణం నిర్ణయమవుతుందని గీత చెబుతుంది. కానీ ఇది నిజం కాదు. కారణం, గీత చెప్పిన చాతుర్వర్ణ వ్యవస్థలో నీచ జన్మగా చెప్పబడిన శూద్రులలో అక్కడ సైతం మంచి గుణ సంపన్నులను మనం చూస్తాం. అలాగే మంచి జన్మగా భావించే బ్రాహ్మణులలో సైతం గుణహీనులను చూస్తాము. ఆత్మ అనేది ఒకటి ఉంటుందని భావవాదం చెబుతుంది. ఆత్మ కర్మానుభవం కోసం తిరిగి పార్థివ శరీరాన్ని ధరిస్తుంది, త్యజిస్తుంది. అవే జనన మరణాలు. మోక్షప్రాప్తి జరిగే వరకు జనన మరణాలు తప్పవు అని గీత బోధిస్తుంది. జనన మరణాలు ఆగిపోవాలంటే మోక్షప్రాప్తి జరగాలి. మోక్షప్రాప్తి పొందాలంటే జ్ఞానమే మార్గం. జ్ఞానం సిద్ధించాలంటే యోగ సాధన చెయ్యాలి. మోక్షప్రాప్తి జరిగే వరకు ఆత్మ ఎప్పటికప్పుడు అలా శిథిల శరీరాలను వదిలి నూతన శరీరాలను గ్రహిస్తూనే ఉంటుందని గీతలో శ్రీకృష్ణుడు ద్వారా ప్రకటించారు. క్రిందటి జన్మలో చేసిన కర్మలను వాటికి అనుగుణంగా ఈ జన్మ ఉంటుంది. గత జన్మలో పుణ్యకర్మలు చేస్తే ఉత్తమ జన్మ, పాపకర్మలు చేస్తే నీచ జన్మ కలుగుతాయని భగవద్గీత బోధించింది. ఈ జన్మలో మంచి కర్మలు ఆచరిస్తే మరు జన్మలో ఉత్తమ కులంలో జన్మిస్తారని గీత చెప్పింది. ఆత్మ భావన, పూర్వ పునర్జన్మల భావన లేనిదే భారతీయ భావవాద తాత్విక చింతన లేదు. అనాదిగా ఈ భావనను వ్యతిరేకించే తాత్విక ఆలోచనలు కూడా భారతీయ సమాజంలో ఉన్నాయి. లోకాతీత శక్తుల ప్రమేయం లేకుండా ప్రకృతిని, విశ్వాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితత్వంతోనూ వస్తుగత తత్వంతోనూ అర్థం చేసుకోవడం, మతం, కర్మ, పునర్జన్మల పేరుతో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా అనేక వాదాలు వచ్చాయి. వాటిలో ప్రముఖమైనది లోకాయత. దీనినే చార్వాకం అని కూడా అంటారు. ఆధునిక భౌతికవాదం కూడా ఈ ఆస్తిక భావవాద భావనను, పునర్జన్మను, కర్మ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. భౌతికవాద గతి తార్కిక భావనను వాస్తవంగా విశ్వ ఆవిర్భావం మానవ జీవిత విధానాన్ని వివరించింది. విశ్వంలో ప్రతిదీ, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అనే పంచభూతాలతో కూడుకుని ఉంటుందని, కర్మ పునర్జన్మలను చారువాకం తిరస్కరించింది. ఇది అతి ప్రాచీన భౌతికవాదం. ప్రతి కర్మకు ఫలితాన్ని ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ, ఈ జన్మలో కానీ, మరుజన్మలో కానీ అనుభవించక తప్పదు అనే వాదాన్ని చార్వాకం తుత్తినీయలు చేసింది. మానవుల్లోని అసమానతలను, అన్యాయాలను కర్మ సిద్ధాంతం సమర్థించిందని, ఇది కొద్దిమంది స్వార్థపరులైన దోపిడీ శక్తులకు ప్రయోజనం కల్పించేదని లోకాయుతులు ధైర్యంగా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు. ఈ విశ్వంలో ఉన్నది ఒకే ప్రపంచమని, ఈ చరాచర ప్రపంచానికి ఆవల మరో ప్రపంచం ఉందనే వాదనను వీరు ఖండించారు. చారువాకులు స్వర్గం, నరకం, ఆత్మ, దేవుడు ఇలాంటివి లేవని గట్టిగా వాదించారు. చారువాకుల రచనలు ఏవీ లభించడం లేదు. వాటిని మతవాదులు నాశనం చేశారు. పాశ్చాత్య దేశాలలో సైతం భావవాదం, భౌతికవాదాలపై తీవ్ర చర్చ జరిగింది. భావవాదానికి ప్లాటో పితామహుడు. ఇంద్రియ గ్రాహ్య ప్రపంచం భావనల నుండి పుడుతుందని, భావనలు శాశ్వతమని, వాటికి పుట్టుక నాశనం ఉండవని ప్లేటో చెప్పాడు. కానీ సాపేక్షం కావు, స్థలకాలాలపై ఆధారపడవు అని చెప్పాడు. ప్లేటో బానిస వ్యవస్థను సమర్థించి మనుషుల మధ్య అంతరాలను ఆమోదించాడు. భారతీయ తత్వవేత్తలలో భావవాదాన్ని స్వీయాత్మకంగా చెప్పినవాడు శంకరాచార్యుడు. ఈ విశ్వంలో నేను బ్రహ్మం మాత్రమే ఏకైక వాస్తవం. ఈ విశ్వం పదార్థ సంజాతమని, అనేకానేక వస్తువులు, దృగ్విషయాలు ఉన్నాయనే ఆలోచన అజ్ఞానం వల్ల మాత్రమేనని ఆయన చెప్పాడు. భగవంతుడు తప్ప మనం చూసే వస్తు సముచ్చయమైన ఈ విశ్వం అంతా మిథ్య మాత్రమేనని శంకరుడు చెప్పాడు. అజ్ఞానం వల్ల మాత్రమే ఈ భౌతిక ప్రపంచం వాస్తవమని మనం అనుకుంటున్నామని, కానీ అది అసత్యమని శంకరుడు చెప్పాడు. దీనినే అద్వైతం అన్నారు. అంటే రెండు కానిది, ఆత్మ బ్రహ్మము అదే పరమాత్మ, ఈ రెండు ఒకటే అనేది అద్వైత మూల సూత్రం. శంకరుని తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు తదితరులు విశిష్టాద్వైతమును, ద్వైతవాదాన్ని ప్రవచించారు. వీరు పదార్థం భౌతిక ప్రపంచం, ఆత్మ పరమాత్మ మూడు వాస్తవాలే అని చెప్పారు. గౌతమ బుద్ధుని సమకాలీకుడైన అచ్యుతకేశ కంబళి ప్రముఖ భౌతికవాది, యజ్ఞయాగాలు వ్యర్థమని, పాపపుణ్యాలకు ఫలితాలు ఉండవని చెప్పాడు. పరలోకం అనేది లేదని, మానవుడు నాలుగు భూతాలతో నిర్మితమైనాడని చెప్పాడు. చనిపోయిన తరువాత అతనిలోని మట్టి అంశం మట్టిలో, నీటి అంశం నీటిలో, నిప్పు అంశం నిప్పులో, గాలి అంశం గాలిలో, ఇంద్రియాలు ఆకాశంలో కలిసిపోతాయని చెప్పారు. పాయసి అనే భౌతికవాది పరలోకం లేదని కర్మ సిద్ధాంతాన్ని అవహేళన చేశాడు. ఇంకా అనేక మంది భౌతికవాదులు భావవాదాన్ని, మార్మికవాదాన్ని, స్వర్గ సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశ్వంలో ప్రతిదానికి ఆధారం పదార్థం మాత్రమే గాని పరలోక చైతన్యం అదే బ్రహ్మం కాదని వారు చెప్పారు. మనిషి ప్రకృతిలో భాగం భౌతిక పదార్థాలైన నీరు, నిప్పు, గాలి, మట్టి, కొయ్య, లోహం ఇటువంటి మూలకాలు సాంద్రీకృతమై జీవులు ఆవిర్భవిస్తాయని, అవి విఘటనం చెందితే జీవులు నశించిపోతాయని చెప్పారు. ఆధునిక కాలంలో హాబ్స్, గసండే, స్వినోజా, లాక్ వంటి వారు భౌతికవాదాన్ని అభివృద్ధి చేశారు. ఈ విశ్వం సృష్టి, దాని చలనం కొన్ని భౌతిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని రుజువు చేయబడింది. మార్క్స్ బోధించిన భౌతికవాదం భావనల ఉనికిని తిరస్కరించదు, కానీ వాని స్వతంత్ర ప్రతిపత్తిని, ప్రాథమికత్వాన్ని తిరస్కరిస్తుంది. మార్క్స్ తన సిద్ధాంతానికి ఆచరణ గీటురాయిగా ఉండాలని నిర్దేశించాడు. భావవాద అపసవ్య సిద్ధాంతాలను నిరసించాడు. ఇతరులు వారి శ్రమ మీద ఆధారపడి జీవిస్తూ తమ సమయాన్ని జ్ఞాన సముపార్జనకు వినియోగించిన వారు భావవాదాన్ని అభివృద్ధి చేసి పునర్జన్మ, ఆత్మ, కర్మ సిద్ధాంతాలను ముందుకు తెచ్చి మనుషుల మధ్య విభజన సృష్టించారు. అందులో భాగమే చాతుర్వర్ణ వ్యవస్థ. లోకాతీత శక్తులు బ్రహ్మం, భగవంతుడు అనే భావనను ప్రచారం చేశారు. దానిలో భాగమే భారతదేశంలో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వంటి గ్రంథాలను విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని భక్తి, భగవంతుడు పేరుతో అభూత కల్పనలను సృష్టించారు. ప్రజలలో మూఢ విశ్వాసాలను వ్యాప్తి చేశారు. విజ్ఞాన శాస్త్రం ఎంత అభివృద్ధిని సాధించినా మూఢత్వం నుండి ప్రజలు బయటపడలేనంతగా ప్రచారం చేశారు. ఇంకా భగవద్గీత ద్వారా అనేక అపసవ్య అంశాలను, మూఢత్వాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. వర్ణ వ్యవస్థ, వర్ణధర్మాలు అనుంగలయమైనవని చెప్పి వాటిని శాసనబద్ధం చేశారు. అలాగే అందరూ వాటిని పాటించాలని, వాటి సామాజిక వ్యవస్థను శాసించారు. కర్మఫలం ఆశించకుండా కర్మలు చేయాలని, అంటే ఉన్నత వర్ణాలకు ఊడిగం చేయాలని, అదే ముక్తికి మార్గం అని చెప్పారు. దానికి సత్వగుణం అని పేరు పెట్టి సత్వగుణం ప్రవర్ధమానమవుతుండగా మరణించిన వాడు ఉత్తమ లోకాలను పొందుతాడని, రజోగుణం ప్రవర్ధమవుతుండగా మరణిస్తే కర్మాసక్తులైన వారి ఇంట జన్మిస్తారని, తమోగుణం ప్రవర్ధమానమవుతుండగా మరణిస్తే అజ్ఞానుల, పామరుల గర్భాన జన్మిస్తారని సిద్ధాంతీకరించి వారి శ్రమను దోపిడీ చేశారు. నన్ను, అదే శ్రీకృష్ణుడు, నన్ను భక్తితో పూజిస్తే త్రిగుణాతీతుడైన బ్రహ్మైక్యం పొందుతారని, వారికి పునర్జన్మ ఉండదని అసత్యాలను ప్రచారం చేశారు. జనన మరణ చక్రం నుండి విముక్తి కలగాలంటే, కైవల్య సిద్ధి అంటే మోక్షం పొందాలంటే తన పరంధామమును పొంది ఈ సంసార జగత్తు నుండి విముక్తిని పొందుతారని శ్రీకృష్ణుని నోట చెప్పించారు. వృత్తులను బట్టి వర్ణాలు, కులాలు నిర్ణయించి జన్మను బట్టి వర్ణం, కులం, వృత్తి, కర్మ ఇటువంటి వాటిని అనుల్లంఘనీయంగా శాసించారు. మనుషుల మధ్య అంతరాలను, అగాధాలను సృష్టించి సామాజిక జీవన గమనాన్ని అపసవ్య మార్గంలో నడిపించారు. ఈ లోకంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, ఆకలి, దారిద్ర్యం, దోపిడీ అంతా కర్మానుసారం జరుగుతుందని వేల సంవత్సరాలు ప్రజలను భ్రమల్లో జీవింపజేశారు. నేటికి 2000 సంవత్సరాల క్రితం నాటి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యధర్మంగా నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. 75 ఏళ్ల భారత రిపబ్లిక్ రాజ్యాంగం కంటే మనుధర్మశాస్త్రం, భగవద్గీత చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. ఆధునిక ప్రజాస్వామిక యుగంలోనూ దేవుని పేరుతో, మనుధర్మశాస్త్రం, భగవద్గీత పేరుతో శ్రమశక్తులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం మతోన్మాదులు సాగిస్తున్నారు. వర్ణ సాంకర్యం, కులఘాతుకులు నరకానికి పంపబడతారని, సనాతన కులధర్మములు, జాతి ధర్మములు విస్మరిస్తే నరకమే శరణ్యమని భయపెట్టారు. ఆత్మను గురించి చెబుతూ, ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు, ఆత్మ ఏ భావ వికారములు లేనిది, ఇది నిత్యము, సత్యము అని చెబుతూ, జీవాత్మ ఒక శరీరము విడిచి మరో దానిలో ప్రవేశించి నిత్యం సజీవంగా ఉంటుందని అశాస్త్రీయమైన ప్రచారాన్ని మతవాదులు చేస్తున్నారు. ప్రజలను సంశయాగ్రస్తులుగా ఉంచి తమ స్వీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారు. యజ్ఞయాగాదుల పేరుతో జీవహింస చేసి వండిన శిష్టాన్నం తిను శ్రేష్ఠ పురుషులు అన్ని పాపముల నుండి ముక్తులు అవుతారని గీత బోధిస్తున్నది. వేదములు పరమాత్మ సంజనితములు అని, పరమాత్మ యజ్ఞములందే ప్రతిష్ఠితుడని గీత ప్రచారం చేసింది. ప్రజలలో తిరుగుబాటు వచ్చినప్పుడు వర్ణాశ్రమ ధర్మాలను ధిక్కరించి ప్రజలు, ముఖ్యంగా శూద్రులు, వారే ఉత్పత్తి శక్తులు, రాజ్యాధికారాన్ని మతాన్ని ధిక్కరించినప్పుడు ధర్మ సంస్థాపనార్థమై సత్పురుషులను రక్షించుటకు, తిరుగుబాటు చేసిన దుష్టులను శిక్షించుటకు ప్రతియుగంలో నేను భగవంతుడుగా అవతరిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపవచ్చని, యజ్ఞములు చేయకపోతే మర్త్యలోకంలో పరలోకంలో బాధలు తప్పవని అశాస్త్రీయమైన ప్రచారాన్ని గీత ద్వారా చేశారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే 8 విధములుగా తన ప్రకృతి ఉన్నదని, దీనిని జడ ప్రకృతి అన్నారు. దీనికి భిన్నంగా కృష్ణుని జీవరూపంగా మరొక ప్రకృతి, పరాప్రకృతి లేక చేతన ప్రకృతి కలదని, ప్రకృతి విరుద్ధ భావనను ప్రచారం చేశారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రం దీనిని తిరస్కరిస్తున్నది. అంతేగాక జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని, తనను చేరిన వారికి ఇక పునర్జన్మ ఉండదని చెప్పారు. జ్ఞాని అయిన వాడు తన శరణు పొందుతాడని కూడా చెప్పాడు. చరాచర ప్రాణులన్నీ బ్రహ్మసూక్ష్మ శరీరం నుండి జనించునని, ప్రాణులన్నీ నశించునని, పరమపురుషుడు నశింపడని, సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాదిలోకములను చేరుదురు అని చెప్పారు. ఇది అవాస్తవం. జీవుల ఆవిర్భావం, పరిణామం ఎలా జరుగుతుందో ఆధునిక విజ్ఞాన శాస్త్రం విపులంగా వివరించింది. స్త్రీ, వైశ్య, శూద్రులు, చండాలాది పాపయోనిజులు నన్ను, అంటే భగవంతుని సేవించితేనే నా శరణు పొంది పరమగతిని పొందుదురు. నన్ను తెలుసుకున్నవాడు జ్ఞాని, అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడగునని చెప్పాడు. ఈ సమస్త జగత్తుకు దాతను తానేనని చెప్పాడు. అంటే గతి తార్కిక చలన సూత్రాలను నిరాకరించి ఈ సృష్టికి లయకు కారణం భగవంతుడనే అజ్ఞానాన్ని భగవద్గీత ప్రజలలో నూరిపోసింది. ఈ సృష్టిలో సర్వము తానని చెప్పుకుంటూ సృష్టికి ఆది మధ్యంతరం నేనే, సర్వ ప్రాణుల ఉత్పత్తికి మూలమైన బీజము నేనే, నేను లేని చరాచర ప్రాణి ఏదీ లేదు అని ప్రకటించాడు. ఈ తత్వము తెలుసుకొనని వాడు పునర్జన్మను పొందక విముక్తుడవుతాడని చెప్పాడు. ఆ తత్వం తెలుసుకొనినవాడు ఇక సర్వప్రాణులకు ప్రకృతి తల్లి, నేను జనకుడును అని చెప్పాడు. భగవంతుని పరమపదమును పొందిన జనులు తిరిగి ఈ జగత్తుకు రారు. జ్ఞానులు మాత్రమే ఈ పరమపదమును పొందుదురు. జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు, ఇంద్రియాలను గ్రహించి మరి ఒక శరీరమును పొందును. అజ్ఞానులు ఎంత ప్రయత్నించినను ఆత్మను తెలుసుకొనజాలరు అని భగవద్గీత ఉద్ఘాటించింది. ఇది అశాస్త్రీయమైన భావన. జన్మ వాస్తవం, పునర్జన్మ అవాస్తవం, ప్రకృతి విరుద్ధం, సమాజ పురోగమనకు భగవద్గీత చూపిన మార్గము అశాస్త్రీయమైనది. సమాజాన్ని ప్రకృతి నుండి వేరు చేసి పాదార్థిక ప్రపంచం చలన సూత్రాల ఆధారంగా ఆవిర్భవించిందనే శాస్త్రీయ తాత్విక సిద్ధాంతాలకు విరుద్ధంగా భగవద్గీత భక్తి మార్గాన్ని, కర్మ మార్గాన్ని, జ్ఞాన ముక్తి మార్గాన్ని ఆశ్రయించింది. భగవద్గీత ఆచరణయోగ్యం కానిది, నమ్మకాలపై ఆధారపడినది. నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రం భగవద్గీతలోని ముక్తి మార్గాన్ని పరాస్తం చేసింది. ఇదండి భగవద్గీత అశాస్త్రీయ భావన అనేటువంటి అంశాన్ని చలసాని వెంకటరామారావు గారు విరచించి అందజేయగా మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.